మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శ్రీనివాస్ గారి స్ఫూర్తి కార్యక్రమం ఆగస్ట్ 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే అమ్మా శ్రీనివాస్. ఈనాటి స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా మరింత మంది స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో దేశభక్తుల వీర గాథలను తెలుసుకుంటున్నాం. వారి గాథల నుంచి, జీవితాల్లో జరిగిన సంఘటనల నుంచి మనం నిత్య స్ఫూర్తిని, ప్రేరణని పొందుతున్నాం. ఈరోజు అందులో భాగంగా మనం ఒక మహిళలు స్వతంత్ర సంగ్రామంలో మహిళల పాత్ర ఏమిటి, మహిళలు స్వతంత్ర సంగ్రామానికి ఏ విధంగా తమ సర్వశక్తులు ఒడ్డి తమ ప్రాణాలను సైతం త్యజించి స్వతంత్ర సంగ్రామానికి సహాయ సహకారాలు అందించారు అనే విషయం మీద మనం ఈరోజు ఒక మహిళ స్వతంత్ర సమర యోధురాలి పాత్ర గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను తెంచి భరతమాత దాస్య విముక్తి కోసం భారతీయులు చేపట్టిన స్వతంత్ర సమరంలో ఎన్నో కీలక ఘట్టాలు, ఎన్నో స్ఫూర్తిదాయకమైన పిలుపులు. వీటిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. మన చరిత్ర వాటికి మంచి ఆధారాలను చూపుతోంది. బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి పొంది స్వతంత్ర దినోత్సవ సంబరాలు మొన్న ఈ మధ్యనే మనం 72వ స్వతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ స్వతంత్ర సమరానికి ఉద్యమంలో పోరాట పటిమను ప్రదర్శించిన మహిళల గురించి తెలుసుకోవడం ఎంతైనా మన కనీస కర్తవ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు మహిళలు బయటికి రావడం అనేదే చాలా అరుదుగా జరిగేది. అలాంటిది స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో పురుషులతో సమానంగా ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, వారికి ఎలా సాధ్యమైంది, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది. మహిళలు ముఖ్యంగా ఇళ్లలోనూ, ఇంటి చుట్టుపక్కలే కాకుండా తమ ప్రసంగాలతోనూ, పాటలతోనూ, నాటకాలతోనూ, కవితలు, బుర్రకథలు, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు బ్రిటిష్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం, ప్రజలలో స్వాతంత్ర సమర స్ఫూర్తిని రగిలించారు. వీరిలో చాలామంది మహిళల గురించి మనం తెలుసుకోవచ్చు, కానీ అన్నిటికీ అందరికీ ముఖ్యంగా ధైర్యం అనే మాట, మన మహిళల్లో ధైర్యం నింపే విషయం గురించి మనం చర్చిస్తున్నప్పుడు మనకి వెంటనే స్ఫురించే వ్యక్తి ఎవరండి? వెంటనే మనం ఎవరైనా మహిళ ఇలా ఉంటే ఆమె పలానా వ్యక్తి అని ఆమెతో పోలుస్తాం. గుర్తున్నారా? అసమాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారిని ఈమెతో పోలుస్తూనే ఉంటాం. అంటే దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె సాహసాలు మహిళలపై ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో. మీకు ఇంకొక క్లూ ఇస్తాను. మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించారు ఈమె. ఈమె బ్రతికినది అతి కొద్ది సంవత్సరాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకతను, ఎంతో మందికి ప్రేరణను, స్ఫూర్తిని ఇచ్చారు. సో ఆమె గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె ఎవరో మనం తెలుసుకోబోయే ముందు మీరెవరైనా మైండ్ మీడియా మన స్ఫూర్తి కార్యక్రమంతో మాతో ముచ్చటించడానికి ఇండియా నుంచి అయితే 9885555672, లేదా యుఎస్ నుంచి అయితే +1 484364 3471 ఇవి ఈ నెంబర్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. లేదా మన స్కైప్ ఐడి myin.media myind.media ఈ myin.media ద్వారా కూడా మాతో మీకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు ఈ కార్యక్రమంలో. అది అప్పుడు బాగా వర్షాలు కురుస్తున్న సమయం. ఒకరోజు సాయంత్రం గంగానది ఒడ్డున ముగ్గురు వ్యక్తులు గుర్రాలపై స్వారీ చేసుకుంటూ వెళ్తున్నారు. రెండు గుర్రాలపైనేమో యువకులు ఉన్నారు, ఒక గుర్రం మీద ఒక గుర్రం పైన యువతి, అంటే అమ్మాయి ఉంది. ఇంతలో ఒక యువకుడు తన గుర్రాన్ని ఫాస్ట్గా ముందు కురికించాడు. వెంటనే ఆ యువతి కూడా తమ గుర్రాన్ని అదిలించింది. క్షణాలలో అది ఆ యువకుడిని దాటి ముందుకెళ్ళిపోయింది. ఈ పరాజయాన్ని ఆ యువకుడు సహించలేకపోయాడు. సో ఆ యువతిని దాటి ముందుకెళ్ళాలనే ప్రయత్నంలో పట్టుతప్పి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. పడేటప్పుడు మను నేను పడిపోయాను అని అరిచాడు. అతని కేక విన్న యువతి తన గుర్రాన్ని వెనక్కి తీసుకొచ్చి అతని దగ్గరికి వెళ్ళి అతి కష్టం మీద అతన్ని తన గుర్రం మీద ఎక్కించుకుంది. ఈ లోపల ఆ రెండో యువకుడు, ఇద్దరు యువకులు కదా, మొత్తం ముగ్గురు కదా, గుర్రపు స్వారీ చేస్తుంది. ఈ లోపల రెండో యువకుడు కూడా వచ్చారు. ముగ్గురు కలిసి భవంతి వైపు వెళ్ళారు. ఒక గుర్రం ఖాళీగా రావడం చూసి పీష్వా రెండవ బాజీరావు గారు కొంత గాబరా పడ్డారు. పక్కనే ఉన్న మరో పంత ఆయన ఆయనకు నచ్చ ఆయన బాజీరావు గారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఆయనకి ఊరట కలగలేదు. ఎందుకంటే ఒక గుర్రం ఖాళీగా వస్తుంది, ఏమైందో ఏం జరిగిందో చివరికి, ఎందుకంటే ఆ గుర్రాల మీద ఉండేవాళ్ళు ఆయన కుమారుడు. చివరికి ఆ కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడి పేరు బాజీరావు. ఆ యువకుడి పేరు బాజీరావు కాదండి, బాజీరావు గారు దత్తత తీసుకున్న నానా సాహెబ్. సో రెండో యువకుడు అతని తమ్ముడు రావు సాహెబ్. ఇక ఆ యువతి పీష్వా సలహా మండలిలో సభ్యుడైన మోరో పంత్ గారి కుమార్తె మనుభాయ్. సో వాళ్ళ నాన్నగారు మను, నాన్నగారు మోరో పంత్, మను నాన్నకు బాగా దెబ్బలు తగిలినట్లున్నాయి, ఏం జరిగింది అని అడిగారు ఇంటికి వెళ్ళగానే. అంటే ఆమె ధైర్య సహస్రాలు చూస్తే మనకి ఇక్కడ అబ్బురు పడాలండి. అంటే ఆమె ఏమన్నా, లేదు నాన్నగారు ఇది చాలా చిన్న విషయం, ఇది చాలా చిన్న విషయం, గాయం ఏం పెద్ద తగలలేదు, ఎక్కువ దెబ్బలు కూడా ఏం తగలలేదు. ఒకవేళ అలా అయితే అభిమన్యుడికి అన్ని గాయాలు తగిలినా యుద్ధం చేశాడు కదా అని జవాబిచ్చింది. అంటే దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ షీఈస్ హ్యావింగ్ ఇన్ దోస్ డేస్. ఆ రోజులు వేరు తల్లి నచ్చ చెప్పాడు వాళ్ళ నాన్నగారు. ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఏంది నాన్నగారు? అప్పుడు అదే నీలాకాశం, అదే భూమి, అవే సూర్యచంద్రులు అని రెట్టించిన ఉత్సాహంతో మనవు మాట్లాడింది వాళ్ళ నాన్నగారు. కానీ మనవు, మన దేశానికి ఇప్పుడు మంచి రోజులు పోయాయి, ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం కదా, మనం వాళ్ళ ముందు చాలా బలహీనలో ఉన్నాడు. ఈ సమాధానానికి ఈ సమాధానం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చుతుందండి? అదే తండ్రి చిన్నప్పటి నుంచి ఆమెకి సీత, జిజియాబాయి ఇలాంటి వీరాంగనుల గాథలు, జీవిత గాథలు చెప్తూ ఉండేవాళ్ళు కదా. మరి అలాంటి ఆమె ఇలాంటి మాటలు నచ్చుతాయా? నచ్చదు. సో మరిన్ని వివరాలు, ఎవరు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరి వనిత ఈ మహిళామణి, ఈ మహిళా లోకానికి ఇన్స్పిరేషన్గా ఉన్న మహిళ ఎవరు, ఈ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
భీంప్లాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంట్రో పాఠం రానివాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరుదనే చెప్పాలి. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా, మరో సన్నివేశంలో సావిత్రికి పీలీల ఇదే వరుసలో పాడారు. ఆనాటి సినీ గీతాలలో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా కుసుమాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపజేసేవి. సముద్రాల జూనియర్ను ఈ పాట గేయ రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఒక గంటలో స్వరపరిచారు.
కదలి తరంగం వడిలో దడిసిన సారంగం పడిలేచే కడలి తరంగం వడిలో దడిసిన సారంగం సుడిగాలిలో పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం అందమే ఆనందం
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎరకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ఒక పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారి స్ఫూర్తి కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. ఇంతకీ మనం ఏ వీరనారి గురించి మాట్లాడుతున్నామో మీకేమన్నా స్మరణకు వచ్చిందా? బుద్ధి కుశలత, శౌర్య సాహసాలు, చరిత్ర పుటలలో అమరురాలుగా నిలిచిన ఒక వీరాంగన గురించి మాట్లాడుతున్నాం. ఈమె నేటికి వేలాది భారతీయుల హృదయాలలో ప్రేరణా జ్యోతులను ప్రజ్వలింపజేసే దివ్య తార. ఆంగ్లేయ సింహాసనాలను అల్లల్లాడించిన పరాక్రమము, దేశభక్తి కలబోసి రూపొందినది ఆమె జీవితం. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోగలిగారా? సరే, తెలుసుకుందాం. ఒకరోజు నానా సాహెబ్ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, రావు సాహెబ్ గారు ఏనుగు మీద బిరూర్ నగరంలో సవారీకి బయలుదేరతారు. సో సవారీకి వెళ్ళినప్పుడు బాజీరావు గారు మనూను కూడా, మనూబాయ్ అసలు పేరు మణికర్ణిక, సో మనూను కూడా వారితో పంపించాలని అనుకున్నాడు. ఆమెకు కూడా చాలా ఇంట్రెస్ట్, కానీ పాప మామ కోరిక నెరవేరలేదు. ఎందుకు, మను వచ్చేలోగానే నానా సాహెబ్ మావిడి వారితో బయలుదేరి వెళ్ళిపోతారు అన్నదమ్ములు ఇద్దరు. మనుకి చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. వెళ్తే బాగుండి, ఎలాగబ్బా వెళ్ళుండాల్సింది, మిస్ అయిపోయామే అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, మనం ఏమన్నా రాజులువా అమ్మ, ఏనుగుల మీద వెళ్ళడానికి సమయానుకూలంగా వ్యవహరించడం నేర్చుకో, ఇటువంటి కోరికలు మనకు తగవు, ఇది మన భాగ్యంలో లేదు అంటారు, కొంచెం సముదాయం ఇద్దామని. కానీ ఆమె ధీరవనిత కదా, నాన్నగారు నా భాగ్యంలో ఒకటి కాదు, అనేక ఏనుగులు ఎక్కే మహాభాగ్యం ఉంది అంటూ సమాధానం చెప్తారన్నమాట. సరే, నేను రైఫిల్ అభ్యాసానికి వెళ్తున్నానంటే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మనుబాయికి చిన్నప్పటి నుంచి మగవారి లక్షణాలు ఎక్కువగా ఉండడం చూసి వాళ్ళ నాన్నగారు మరో పంత్ దిగులు చెందుతూ ఉండేవారు అనమాట. రెండవ బాజీరావు పేరుకు మాత్రమే పీష్వ, కానీ ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పెత్తనంలో ఆయన రాజ్యపాలన సాగిస్తూ ఉండేవాళ్ళు, ఆయనకి భరణం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ నగరాన్ని జాగీరుగా. మోరోపంత్ భార్య భగీరథిబాయి గారు చాలా అందగత్తె, దైవభక్తి కలదు కూడా. ఈ వీళ్ళ కుమార్తె మనుభాయి. కొన్ని చారిత్రక గ్రంథాల్లో 1828లో పుట్టిందని, కొన్నిట్లో 1833లో, డేట్ అయితే నవంబర్ 19 కార్తీక మాసంలో మనుభాయి జన్మించిందని ఉంటుంది. తల్లిలాగే ఆమె కూడా చాలా అందగత్తె, పొడవైన, బాగా పొడవైన కళ్ళు, విశాలమైన పొడవైన కురులు, విశాలమైన కళ్ళు, ముఖంలో రాజ టీవీ ఉట్టిపడుతూ ఉండేది. ఆమెకి 4 సంవత్సరాల వయసులోనే ఆమెని దురదృష్టం వెంటాడింది. వాళ్ళ అమ్మ మరణిస్తారు. సో ఇంకా 4 సంవత్సరాల చిన్న పిల్లే కదండి. ఇంకా అప్పటి నుంచి ఈ మనుబాయి యొక్క ఆలన, పాలన, పోషణ మొత్తం ఈ భారం అంతా తండ్రి పైన పడుతుంది. మనుకి ఆయన అన్ని మిగిలిన విషయాలతో పాటు కత్తి తిప్పడం, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం మొదలైన విద్యలు కూడా నేర్పించాడు. సో ఇది ఈమె బాల్యం. ఈమెకి 1842లో గంగాధర్రావు గారని ఝాన్సీ రాజు, ఆయనతో మనుబాయి వివాహం జరిగింది. ఇప్పటికైనా అర్థమైందే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము. ఆ వివాహంతో ఒక పేద బ్రాహ్మణ బాలిక కాస్త ఝాన్సీ రాజ్యానికి రాణి అయ్యి లక్ష్మీబాయిగా మారిపోయింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది రాణి, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి. ఝాన్సీ లక్ష్మీబాయిని మన అందరం ముద్దుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రేరణ కోసం చదువుకునే, పిలుచుకునే, ఉపయోగించే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి గారి జీవిత చరిత్ర మన అందరికీ ఒక ఉత్సాహాన్ని, ప్రేరణ ఇస్తుందనలో ఎటువంటి సందేహం లేదు. రాణి, సో ఝాన్సీ రాణికి లక్ష్మీబాయి రాణిగా మారిన తర్వాత అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే, అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వ్యాపారం ప్రారంభించారు. వారు దాంతోపాటుగా మన మీద రాజ్య పాలన కూడా చేసేవాళ్ళు. భారతదేశంలో రాజుల మధ్య తీవ్రంగా ఉండే అంత కలహాలని వాళ్ళు వాడుకొని, ఉపయోగించుకొని వారికి అనుగుణంగా వారి రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చేవాళ్ళు స్లోగా. కొంతమంది మన దేశ రాజులు కూడా వారు సహాయం చేయడానికి పోటీ పడుతూ ఉండేవాళ్ళు. ఎందుకు, వారి సొంత అధికారాల కోసం, ధనం కోసం. కానీ అప్పటికే అట్టుడికి పోతుంది అన్నమాట. ఒక పక్క ఇక్కడ చివరి పేష్వాను కూడా అధికారం నుంచి తొలగించడం, ఆంగ్లేయులకు మరింత అహంకారం పెరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే స్థలం ఇచ్చారో మొఘల్ చక్రవర్తిని వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళు. సో ఇలా ఒకవైపు భారతదేశం యొక్క స్వతంత్రం నాశనం అయిపోయేందుకు, నాశనం అయిపోతూ ఉండడం, నాశనం కావడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క ఈ బానిసత్వం నుంచి విముక్తి కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే తుఫాను ముందు ఎలా అయితే ప్రశాంతత ఉంటుందో అలాగా స్వాతంత్రం పట్ల ఉండే మక్కువ ఎవరైనా ఎక్కువ కాలం అణచిపెట్టలేం కదండి. ఎంత అణదొక్కితే మనం, ఎలా అయితే బంతిని ఎంత అణగదొక్కితే అలా పైకి ఎగురుతుందో, అలాగే ఈ స్వతంత్రం మీద ఉండే మక్కువను ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే అంత బలంగా అది తయారవుతుంది. ఇది మనం చరిత్రలో చాలాసార్లు, ప్రపంచంలో చాలా విప్లవాల్లో చూస్తూ ఉన్నాం. ఒకవైపు రాజులు సింహాసనాలు కదిలిపోతున్నాయి, వీళ్ళు పెట్టే, బ్రిటిష్ వారు పెట్టే అవమానకరమైన షరతులు వాళ్ళు ఖచ్చితంగా తలజించాల్సి వస్తుంది. వారి జాగీర్లు సామంతరాజ్యాలుగా ప్రకటించేస్తున్నారు. మరోపక్క బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూకటోలతో పెకిలించేయాలి, దేశ స్వాతంత్రాన్ని, గౌరవాన్ని కాపాడాలనే ఆకాంక్ష ప్రజల్లో బాగా ఉధృతం అవుతుంది రోజు రోజుకి. కానీ బయటికి మాత్రం చాలా ప్రశాంతంగానే కనబడుతుంది. ఎందుకు, మన దగ్గర అంత సమర్థతలు లేవు అందువల్ల. అన్నీ కానీ అన్నీ రహస్యంగా జరుగుతున్నాయి. అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు కనిపించే ప్రశాంతతలాగా అది ఉంది. ఇక ఝాన్సీ రాజ్యానికి వస్తే అది ఉత్తరప్రదేశ్ జిల్లాలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రం. ఆంగ్లేయులకి ఝాన్సీ రాజుకు మధ్య 2 ఒప్పందాలు జరిగాయి. మొదటిది, ఎప్పుడు అవసరమైనప్పుడు ఆ ఝాన్సీ రాజ్యము ఆంగ్లేయులకు సహాయం చేయాలి. రెండవది, మళ్ళీ ఝాన్సీకి రాజుని ఎలక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. 1838లో గంగాధర్రావు గారిని, అంటే ఝాన్సీ రాణికి మ్యారేజ్ జరగక ముందు, కరెక్ట్గా 4 ఇయర్స్ ముందు గంగాధర్రావు గారిని ఝాన్సీకి రాజుగా నియమిస్తారు. అంతకుముందు రఘునాథరావు రాజుగా ఉండేవాడు. ఆయన కాలంలో ఖజానా ఖాళీ అయిపోవడం, పరిపాలన అసలు ఉండేది కాదు, ప్రజాభిప్రాయానికి స్థానం ఉండేది కాదు. కానీ గంగాధర్రావు గారు అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులన్నీ ఒక్కొక్కటి చక్కదిద్దాడు. చక్కదిద్దడమే కాకుండా గోసంతతి, ఏనుగులు, గుర్రాల్ని మంచి సంఖ్యలో కోటలో పెంచి సమకూరుస్తారు. ఆయుధగారంలో ఆయుధాలని, మందుగుండు సామాగ్రిని కూడా సమకూరుస్తారు. 5000 మందితో కాల్బలాన్ని, 500 మందితో గుర్రపు దళాన్ని అతను రూపొందిస్తాడు. వీటితో పాటు ఫిరంగ దళాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. అంటే గంగాధర్రావు గారు అధికారంలోకి రాగానే పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ఉంటారు. కాకపోతే ఈ రాజ్యంలో బ్రిటిష్ యాన కూడా ఉండేది కాబట్టి కేవలం ఈ సైన్యానికి సంబంధించిన ఖర్చుల కోసమే ఖజానా నుండి 2,27,000 రూపాయలు ఖర్చు అవుతుండేది ఆ రోజుల్లోనే. 1851లో ఝాన్సీ రాజ్యానికి, అలాగే గంగాధరరావు గారికి, లక్ష్మీబాయి గారికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. లక్ష్మీబాయికి ఒక కొడుకు పుడతాడు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుంది, 3-4 నెలలలోపే ఆ బాలుడు చనిపోతాడు. గంగాధరరావుకి రాజ్య భవిష్యత్తు గురించి బెంగ ప్రారంభమైంది. ఈ బెంగ ఆయన్ని బాగా కుంగదీస్తూ ఉంటుంది. కొడుకు లేడన్న బెంగే ఆయన్ని కుంగదీయడం కారణం కాదు, ఆ బాధకు మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే అప్పట్లో గవర్నర్గా ఉండే లార్డ్ డల్హౌసీ చాలా క్రూరమైన పరిపాలన చేసేవాడు. కొందరు రాజులు ఆంగ్లేయం వద్ద సహాయం పొందుతూ ఉండేవాళ్ళని మనం ఇందాక అనుకున్నాం కదా. అందుకు ప్రతిగా ఆయన ఒక షరతు విధించాడు. ఏంటంటే ఒకవేళ సంతానం లేకుండా ఆ రాజు మరణిస్తే అతని రాజ్యం ఆంగ్లేయులు సొంతం చేసుకుంటారు. ఒకవేళ మేము దత్తత తీసుకుంటాము అన్నా సరే దత్తత తీసుకోవచ్చు, కానీ ఆ దత్తత తీసుకునే వ్యక్తికి పరిపాలన చేసే అధికారం ఉండదు. రాజ కుటుంబీకులకి ఏటా భరణం చెల్లిస్తారు, రాజ్యం మొత్తాన్ని మటుకు బ్రిటిష్ వారే చూస్తారు అనేది ఈ డల్హౌసీ పరిపాలన విధానం. ఈ నియమాలను అడ్డం పెట్టుకుని అప్పట్లోనే ఆంగ్లేయులు అనేక రాజ్యాలని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి కన్ను ఝాన్సీ మీద పడుతుంది. గంగాధరరావు గారికి ఇదే పెద్ద మానసికంగా కృంగదీస్తూ ఉండేది ఆయన. ఆయన మంచం పట్టాడు పాపం ఈ విషయం. ఇది ఆలోచించి ఆలోచించి మానసికంగా కుంగిరిపోయాడు. 1853లో వీళ్ళు ఆనందరావు అనే బాలుని దత్త తీసుకొని ఆ బాలుడికి దామోదరరావు అని నామకరణం చేస్తారు. అయినా ప్రయత్నిద్దాంలే మన వంతుగా అని దత్త స్వీకారం అయిన తర్వాత గంగాధరరావు గారు బ్రిటిష్ వారికి ఒక ఉత్తరం రాస్తారనమాట. ఇలా నేను పలానా అబ్బాయిని దత్త తీసుకున్నాను, ఈ విధంగా ఈ విధంగా, ఆయన్ని తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించమని రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తూ ఒక లెటర్ రాస్తారు. ఈ బాలుడు యుక్త వయసుకు వచ్చే వరకు లక్ష్మీబాయి ఆమె ఆయన ఆ బాలుడి తరఫున ప్రతినిధిగా ఉంటూ ఈ రాజ్యాన్ని చూసుకుంటుంది అని. అలాగే బ్రిటిష్ వారికి ఝాన్సీ రాజ్యానికి కల స్నేహ సంబంధాలను కూడా ఆయన ఒకసారి రిమైండ్ చేస్తూ రికలెక్ట్ చేస్తూ ఒక లెటర్ రాస్తారు. మేజర్ ఎలియస్కి ఉత్తరాన్ని అందించి డల్హౌసీ గారికి చేరేమని చెప్తారు. ఆ ఉత్తరాన్ని అందిస్తున్నప్పుడు రాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మాట్లాడేటప్పుడు కంఠం చీలబోతుంది అన్నమాట. ఎందుకంటే ఆయనకి భవిష్యత్తు ఆయన కళ్ళ ముందు ఊహించుకుంటున్నప్పుడు ఇది ఈ రాజ్యం మొత్తం ఆంగ్లేయుల చేతులకు వెళ్ళిపోతుంది అబ్బాయి లేకపోతే, అంటే వారసుడు లేకపోతే అనే ఉద్దేశంతో. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ లెటర్లో ఆయన చాలా క్లియర్గా రాస్తారేమని, మేజర్ సాహెబ్, మా మహారాణి ఒక స్త్రీ, కానీ ఆమెలో అనేక ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తుల్లో మాత్రమే అలాంటి గుణాలు ఉంటాయి అని స్పెషల్గా మెన్షన్ చేస్తారు. దయ ఉంచి ఝాన్సీ రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథగా వదిలేయకుండా, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా మా అబ్బాయికి పాలించే అవకాశం ఇవ్వండి అని ఇస్తారు. అలా ఆ లెటర్ రాసిన తర్వాత కొద్ది రోజులకి ఆయన మరణిస్తారు. అప్పటికి లక్ష్మీబాయి గారి వయసు దాదాపు 18-20 ఏళ్ళు మాత్రమే. ఒక హిందూ మహిళ అందులోనూ యవనంలో ఉంది, విధవరాలైంది. ఇంకా జనరల్గా అప్పట్లో ఉన్న ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు మామూలే కదండి. దానికి తోడు ఎవరూ పట్టించుకొని ఏమి రక్షణ లేని ఒక రాజ్యం బాధ్యత కూడా ఆమె మీద ఉంది. ఒకవైపేమో లార్డు డల్హౌసీ ఈ రాజ్యాన్ని కబలించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, రెండో పక్క ఆమె అప్పుడే దత్త తీసుకున్న ఒక ముద్దల బాలుడు దామోదరరావు. ఇలాంటి దీనావస్థలో ఉంది లక్ష్మీబాయి. ఆమె సమస్యలకు కష్టాలకు అసలు అంతే లేదని చెప్పుకోవచ్చు. మహారాజు వారసుని గురించి లక్ష్మీబాయి డల్హౌసీ గారికి చాలా మార్లు వర్తమానం పంపిస్తుంది, ఎలాంటి సమాధానం ఉండదు. కానీ 1854లో ఒక దురదృష్టకరమైన రోజు డల్హౌసీ నుంచి ఆదేశాలు వస్తాయి. ఈ దత్తత స్వీకారం ఓకే, కానీ ఆ వారసుని ఎంపిక మాత్రం చేసుకునే అధికారం మీకు లేదు, కాబట్టి ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నాము అని. రాణి కోట విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక పట్టణంలో ఒక భవంతిలో ఉంటే ఆమెకు నెల 5,000 రూపాయలు భారం ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తారు. అది వినకానే తన చెవులు తానే నమ్మలేకపోయింది అనమాట లక్ష్మీబాయి. కొద్ది క్షణాలు నిర్ఘాంతపోతుంది, అలా నిల్చుండిపోతుంది అనమాట. అంతలోనే తేరుకొని వీల్లేదు, నేను నా ఝాన్సీని వదులుకోను అని దృఢంగా అంది. కానీ అప్పటికే బ్రిటిష్ వారి బలాన్ని మోసాలని ఎదుర్కోవడం ఝాన్సీ లాంటి చిన్న రాజ్యానికి చాలా కష్టమైన విషయమే అని ఆమె గ్రహించి, అందులోనూ పీష్వా కూడా ఆంగ్లేయులకు దాసోహం అన్నాడు, ఢిల్లీ పాద్షా కూడా వాళ్ళకి శరణు వచ్చారు, ఎలాగ ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఝాన్సీ పరిపాలనని ఆంగ్లేయులు చేతిలోకి తీసుకున్న తర్వాత నుండి రాణి దినచర్యలో మార్పు వస్తుంది. రోజు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు స్నానం చేయడం, పూజ, ధ్యానం, ప్రార్థనలో గడిపేది. 8 నుంచి 11 దాకా గుర్రపు స్వారీ, తుపాకీ, ఖడ్గం, బళ్ళెం ఇవన్నీ ప్రయోగించడం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆమెకు రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి అనే ఆశ, దానికోసం అదే లక్ష్యం, దానికోసం ప్రయత్నాలు మొదలెట్టింది. ఆమె ఇవి చేసేటప్పుడు అసలు గుర్రాన్ని ఎంత వేగంగా పరిగెత్తించేదంటే అంత వేగంగా పరిగెత్తించేది. మళ్ళీ తిరిగి స్నానం చేసి ఆకలి ఉన్న వారికి అన్నం పంచిపెట్టి తర్వాత తాను కూడా కొంత తిని విశ్రాంతి తీసుకునేది. కానీ విశ్రాంతి తీసుకున్న తర్వాత శారీరక స్థైర్యం, ధైర్యంతో పాటు చేసిన వీరితో పాటుగా మానసిక స్థైర్యం కోసం రామాయణ పఠనం సాగించేది అన్నమాట. సాయంత్రం కూడా కొంత చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఆ తర్వాత మళ్ళీ కొంతసేపు ధార్మిక గ్రంథాలు పఠనం, ప్రవచనాలు వినడం, ఇష్టదేవతను ప్రార్థించడం, ఇలా ఈ దినచర్య అంతా ఒక క్రమ పద్ధతులతో సమయపాలనతో అమలు చేస్తూ ఉండేవాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. సో ఝాన్సీ లక్ష్మీబాయి గారి జీవితంలో అసలు ఆమె ఈ యుద్ధరంగంలోకి ఎలా వచ్చింది, ఆమె అంత పేరు ప్రఖ్యాతులు గడించడానికి కారణాలు ఏమిటి అనే విషయాలు మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఈ లోపల మీరు మైన్ మీడియా స్ఫూర్తి కార్యక్రమంలో నాతో ఆర్జే అమ్మ శ్రీనివాసంతో మాట్లాడడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9885555672 +1 484364 3471, లేకపోతే స్కైప్ ఐడి myin.media ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమంలో మాతో మాట్లాడవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. Thank you.
కాంటాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే చిత్రంలో స్టేటి ఉంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం, విచిత్రం
మీ ఆర్జే వెన్నెలతో.
కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిల్ లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
One minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా వారి స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ఇలా ఝాన్సీ రాజ్యం ఆంగ్లేయుల వశమైంది. ఎలా అయినా సరే తన రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి, ఏం చేయాలి అనే ఉద్దేశంతో తన జీవన విధానాన్ని, దినచర్యను మార్చుకున్నారు. అత్యాచారాలు, అన్యాయాలను మౌనంగా సహించేవారు మరణించిన వారితో సమానం. న్యాయాన్ని గౌరవించడమే నీతి. అన్యాయం ముందు తలవంచడం పిరిగితనమే. ఎందుకంటే అండి, బలమైన ఒత్తిడి పడగానే ఫిరంగి గుండు సైతం బద్దలవుతుంది. పశువులు కూడా క్రూరత్వాన్ని వ్యతిరేకంగా ప్రతీకారం చీర్చుకునేందుకు సిద్ధమవుతాయి పశువులే. దానివల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయని ఆలోచిస్తూ కూర్చో. సో ఈ యొక్క ఇలాంటి మానసిక సంఘర్షణతో మనం ఊరికే కూర్చోకూడదు, తమ రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి అని తను నిత్యం ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండేది. అలాగే సంతానం లేని కారణంగా తమ రాజ్యాలను కోల్పోయిన రాజులు, వారి కుటుంబాలు, వాళ్ళ అనుచరులు, చెల్లాచెదలైన వారి సైన్యం, వారి మంచి కోరుకునేవారు, వీరంతా కూడా అసంతృప్తితో ఉడికిపోతున్నారు. తాత్యా తోపే, రఘునాథ్ సింహ, జవహర్ సింహ వగైరా వీళ్ళంతా స్వతంత్ర ప్రేమికులు, రహస్యంగా రాణిబాయి వద్దకు వచ్చి కలుస్తూనే ఉండేవాళ్ళు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఝాన్సీ లక్ష్మీబాయి గారికి వివరిస్తూ ఉండేవాళ్ళు. రాజ్యం యొక్క భౌగోళిక స్థితిని, సామాజిక ప్రాముఖ్యత గల పద క్షేత్రాలను, బ్రిటిష్ వారితో పోరాడేందుకు పంజాబ్లో ఏర్పడిన సిక్కు సేన యొక్క నిర్మాణాన్ని, ఇవన్నీ ఆమె బాగా అధ్యయనం చేస్తూ ఉండేది. గుర్రంపై స్వారీ చేస్తూ బయటికి వెళ్ళినప్పుడల్లా ఝాన్సీ లక్ష్మీబాయి మొగవేషం ధరించేది. ఇనుప శిరస్త్రాణం ధరించి దానిపై చాలా బాగా చుట్టుకునేది. ఛాతీ ముందు కూడా ఇనుప కవచం ధరించేది. రెండు వైపులా పిస్తోళ్లు, చురకత్తి ఎప్పుడు ఆమెతో ఉండేవి. వాటితో పాటుగా ఖడ్గాన్ని కూడా ధరించేది. మనం ముందుగానే చెప్పుకుందాం, గుర్రపు స్వారీలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు చాలా నిపుణులు, చాలా ఫాస్ట్గా కూడా తమ గుర్రాన్ని పరిగెత్తించే వాళ్ళని. ఆమెకి కతియవాల్ తెల్లగుర్రం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి ఆమె తన కుర్రలను కత్తిరించుకోవాలని బెనారస్ అంటే కాశీకి వెళ్ళి కుర్రలను కత్తిరించుకొని అక్కడ రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని అనుకుంటుంది. కానీ బ్రిటిష్ అధికారులు ఆమె యాత్రకు అనుమతినివ్వరు. సో తక్షణమే ఆమె, దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత మాత్రమే నేను కుర్రలను త్యజిస్తాను, లేదా శ్మశాన భూమిలోనే అది జరుగుతుంది అంటూ శపథం చేస్తుంది. శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్రిటిష్ వారి పట్ల అసంతృప్తిగా ఉన్న నానా సాహెబు, రావు సాహెబు చిన్నప్పటి నుంచి మీతో పెరిగిన వారే. ఒక పక్క ఢిల్లీ రాజు బహదూర్ షా, అయోధ్య నవాబు సహచరులు, వీరంతా ఒక చోట అప్పుడప్పుడు సమావేశం కావాలి, మనందరం సంఘటితం కావాలి, మనందరం సంఘటితం అయితేనే ఈ దేశాన్ని, మన దేశాలను, మన రాజ్యాలను ఈ ఆంగ్లేయుల నుంచి తిరిగి చేజిక్కించుకోవచ్చు అని భావిస్తూ ఉండేవాళ్ళు. రాణి మనసులో కూడా దాదాపుగా అదే ఆలోచన ఉండేది. కానీ ఎలా కలవాలి? కలిస్తే బ్రిటిష్ వారు పసిగట్టేస్తారు. అలా కాకుండా ఏదన్నా ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఫంక్షన్స్లోనూ కలుసుకొని మాట్లాడాలి అని ఆలోచిస్తూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ, తమ యొక్క ఉత్సాహాన్ని ఆంగ్లేయుల మీద తిరిగి దాడి చేయాలి, దానికి కావాల్సిన సమాయత్తం చేసుకునే పనిలో నిమగ్నమవుతూ ఈ ఆలోచనని ఎప్పుడు మనసులో పెట్టుకొని ఉండేవాళ్ళు. సో అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గారు తమ యొక్క దత్తపుత్రుడైన దామోదరరావుకు 7 సంవత్సరాలు వచ్చింది కదా, ఉపనయనం చేద్దామని ఏర్పాట్లు చేస్తారు. బ్రిటిష్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపిస్తారు. ఖజానాలో దామోదర్ పేరిట ఉన్న 6 లక్షల్లో 1 లక్ష రూపాయలు మన ఈ ఉపనయనానికి ఇప్పించవలసిందిగా కోరుతుంటారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారు అంగీకరించరు. ఎందుకు? దామోదర్ ఇంకా చిన్నపిల్లవాడే, ఎవరైనా 4 షూరిటీ ఇస్తే అప్పుడు ఆ ధనం విడుదల చేస్తామంటారు. ఈ అవమానాన్ని కూడా ఆమె దిగమింగుకొని ఈ షరతులకు తల వంచి ధనాన్ని స్వీకరించింది. ఎందుకు? ఈ ఉపనయనం పేరిట ఈ అసంతృప్తితో ఉన్న నాయకులందరూ కలుస్తున్నారు కాబట్టి, కలవాలనుకుంటున్నారు కాబట్టి. సో ఆ ఉపనయనం వాళ్ళు అందరూ కలుస్తారు, వారి మధ్య రహస్యంగా చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరుగుతున్న సమయంలో భవనం నలుమూలలా కాపలా ఉండేది ఎవరో తెలుసా? మహిళలే. సో మహిళలే, ఆ మహిళలనే ఆమె ఒక మంచి సైన్యంగా తయారు చేశారు కూడా. సో ఆ డిస్కషన్స్లో ఈ బొట్టు పెట్టుకునేందుకు అనుమతి ఉన్నందువల్ల, అలాగే పందికొవ్వు పూసిన తుపాకీ గుండను బలవంతంగా ఉపయోగించిన ముస్లిం సిపాయిలు, ఇలా సైన్యంలో చాలా అసంతృప్తి కొనసాగుతోంది అని చెప్తారు. అయితే తొందరపడడం అవివేకుల లక్షణం అని రాణి చాలా క్లియర్ గా చెప్తారు. సైన్యం కూడా మన దగ్గర తగిన సంసిద్ధత లేదు కదా, అందులోనూ యుద్ధం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టాలు కష్టాలు కలగకూడదు, ఆ హామీ మనమే ఇవ్వాలి, లేకపోతే వారి సానుభూతిని కూడా మనం కోల్పోతాం అని రాణి చేసిన ముందస్తు చూపుతో ఆమె యుక్తితో చేసిన ఈ యొక్క అభిప్రాయాన్ని అందరూ అంగీకరిస్తారు కూడా. కానీ ఒక పక్క పాటలు, ఉత్సవాలు, ఈ మనోరంజక కార్యక్రమాల ద్వారా సైన్యంలో అసంతృప్తి మరింత మండేటట్లుగా మహిళలు కూడా చేసి నడుం బిగిస్తారు. ఏమాత్రం ప్రగతి ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే ఝాన్సీ రాణికి చేరేది లక్ష్మీబాయి గారు. సో ఫిబ్రవరి నెలలో ఒకరోజు తాంతియా తోపే రాణిని కలవడానికి వస్తారు. వచ్చి ఒక పత్రాన్ని కూడా తీసుకొస్తారు. అందులో ఏముంటుంది సమాచారం? ఇక ఆలస్యం చేయడం అసంభవం, గుండెల్లో గుచ్చుకున్న గుణపాలను ఇంకా ఎంతకాలం సహించగలం, లేవండి న్యాయం కోసం బలిదానం చేసేందుకు సిద్ధం కండి. కొందరు దుర్మార్గులైన పరిపాలకులు ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టారు, వారిని గెంటివేయండి, దేశాన్ని స్వతంత్రం చేయండి, మీ హక్కులను కాపాడుకోండి అని ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేదని ఝాన్సీ రాణి అభిప్రాయపడతారు. అయితే తాత్యా మాత్రం సైన్యంలో అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది, ఆయుధాలు మందుగుండు సామాగ్రి సిద్ధంగా ఉన్నాయి, ఇంకా డబ్బు సేకరించడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదని ఆయన నచ్చ చెప్తారు. సరే అయితే ఫిబ్రవరి కదా, మనం మే 31 ఆదివారం ఈ దేశమంతా మనం ఒకేసారి తిరుగుబాటు చేయాలని నిర్ణయిద్దాం అని ఆ రోజు డిసైడ్ చేస్తారు. సరస్వతీదేవికి లక్ష్మీదేవికి ప్రతీక అయిన కలువ కమలాన్ని ఆ విప్లవానికి చిహ్నంగా డిసైడ్ చేసిన తర్వాత, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఈ మంగళ పాండే మొదటి మంగళ పాండే సారథ్యంలో భారత్పూర్లో నిర్ణయించిన తేదీ కంటే ముందే 10వ తేదీనే మీరట్లో తిరుగుబాటు జ్వాలలు చెలరేగుతాయి. మీరట్టు ఢిల్లీలో భారతీయ సైనికులు ఒకటై ఢిల్లీ సింహాసనాన్ని చేయించుకుని బహదూర్ షాను భారతదేశ చక్రవర్తిగా ప్రకటిస్తారు. మొదట బహదూర్ షా కొంచెం తటపటాయిస్తాడు, కానీ తర్వాత ఓకే అంటారు. అది ఇక్కడ అది ఇది సిపాయిల తిరుగుబాటుకు నాంది. యాక్చువల్గా అయితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని సిపాయిల తిరుగుబాటు అని వర్ణించారు, కానీ ఏంటి ముస్లింలు హిందువులు ఆ పంది కొవ్వు పూసినవి వాడడం వల్ల లేకపోతే బొట్టు పెట్టుకోవడం వల్ల మాపై తిరుగుబాటు చేశారు అని సిపాయిల తిరుగుబాటు అని వాళ్ళు వారి పుస్తకాల్లో వర్ణించుకున్నారు. కానీ ఇది కేవలం సైనికుల తిరుగుబాటు మాత్రమే కాదు, ఈ ప్రజా విప్లవంలో సైనికులు ముందు నిలిచిన మాట నిజమే. మన మంగళ పాండే గారి సారథ్యంలో మొదట సైనికులు ముందు నిలిచిన మాట నిజమే, కానీ ఈ విప్లవంలో పాల్గొన్నది కేవలం సైనికులే కాదు, రాజులు, మహారాజులు, సర్దారులు, పీష్వా నవాబులు, ఢిల్లీ సామ్రాట్లు, హిందువులు, ముస్లింలు, మౌలీలు, పురోహితులు అందరూ విప్లవంలో దూకారు. మహిళలు కూడా 19 నుంచి 20 నెలల పాటు పోరాటం సాగుతూనే ఉంది. చరిత్రలో చెప్పబడినట్లుగా మనం ఓడిపోయిన మాట నిజమే, బానిసత్వంలో మగ్గుతున్న ఒక దేశం స్వతంత్రం కోసం జరిపిన పోరాటంలో ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చినా అందుకు సిగ్గుపడాల్సిన పనేం లేదు కదండి. ఎందుకంటే ఒకవేళ మన స్వతంత్రం రాకపోతే రోజూ సిగ్గుపడుతూ ఇలాంటి పోరాటం రోజు ప్రతిక్షణం చేస్తూనే ఉండాలి. దానికోసం ఇలాంటి పోరాటాలు చేసి ఓడిపోవడం ఏం కాదు, మనకి సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. పోరాడుతూ ఉండడం అనేది సజీవ సమాజం యొక్క లక్షణం. సో అలా 1900 మన రాజ్యంలోకి భారతదేశంలోకి వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలా పాతుకుపోయారంటే 1752లో మొఘల్ చక్రవర్తి పరిపాలనా కాలంలో వ్యాపారం చేసుకోవడానికని వచ్చారు. ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని అడ్డిస్తే ఆయన కేవలం ఒక 3 గోదాములు ఇచ్చారు, 20 చదరపు మైళ్ళ భూమి మాత్రం వారి వద్ద ఉండేది. ఇప్పుడు 1752 అంటే మనం సిపాయిలు తిరుగుబాటుగా చెప్పుకుంటున్న మొదటి స్వాతంత్ర సంగ్రామానికి దాదాపుగా 100 ఏళ్ల ముందు. కానీ ఈ 100 సంవత్సరాలు తిరిగే లోపల లక్షలాది చదరపు మైళ్ళ భూమి వారి వశమైంది. భూమితో పాటు వాళ్ళు ఏమన్నా ఆగిపోయారా? దేశ ఆర్థిక రాజకీయ రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడం, భారతదేశంలో వారి మతాన్ని కూడా స్వీకరించాలని వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా ప్రజలు తిరగబడడానికి మరో కారణమైంది. ఆ రోజుల్లో బలవంతంగా వారి మతాన్ని మనల్ని స్వీకరించమని చెప్పడం. సో కానీ ఇది ఒక పక్క ఎలా జరుగుతుంటే రాణి తిరిచేనులో ఎలాంటి మార్పు లేదు. ఒకసారి ఎవరు ఆమెను అడుగుతారు, ఈ యుద్ధ శిక్షణలు ఇవన్నీ ఎందుకు రాని, మరికొంత సమయాన్ని భగవంతుడి సేవకే మీరు కేటాయించవచ్చు కదా అని. అప్పుడు మీరు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఏం సమాధానం చెప్పారు వింటుంటారా? మనం ఊహించవచ్చు, నేను ఒక క్షత్రియ మహిళను, నా కర్తవ్యాన్ని నేను ఆచరిస్తున్నాను, దేశం న్యాయం కాపాడడం క్షత్రియ కర్తవ్యం, పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి, శత్రువు ముందు తలవంచడం నాకు సహింపరాని విషయం, ఒక నిస్సహాయురాలైన విధవలా ఏడుస్తూ చావడం నాకు నచ్చదు, నా లక్ష్యం కోసం నేను పోరాడుతాను, నవ్వుతూ నవ్వుతూ మరణాన్ని స్వీకరిస్తాను. అది ఆమె వారికి చెప్పిన సమాధానం. ఈ సమాధానం వింటే మనం కూడా ఈ విప్లవంలో దూకాలి, ఈ స్వతంత్రం కోసం పోరాడాలి అనే భావన మనకు కూడా ఇప్పటికీ కలుగుతుంది. అలాంటి సమాధానం ఆమె చెప్పారు. ఝాన్సీలో కూడా జూన్4 ఒక ఉపద్రవం ముంచుకొస్తున్న సూచనలు ఆమె కనపడతాయి. ఎందుకంటే ఒక హవల్దారు కొందరు సైనికులను తీసుకొని ఆంగ్లేయులు కొత్తగా నిర్మించిన స్టార్ ఫోర్ట్ అనే కోటలోకి ప్రవేశించడం, అక్కడ యుద్ధ సామాగ్రి దానం అన్నింటినీ వశం చేసుకుంటాడు. సో కానీ తమ గుడారాల్లో ఉన్న ఆంగ్లేయ మహిళలు పిల్లలు వెంటనే కోటలోకి చెల్లించాలని బ్రిటిష్ అధికారులు రాణిని హెల్ప్ చేయమని అడుగుతారు. రాణి ఏమంటారంటే, నా దగ్గర సైన్యం కానీ ఆయుధాలు కానీ లేవు, మీకు అంగీకారం అయితే ప్రజల రక్షణ కోసం సైన్యాన్ని సమీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె చెప్తారు. వాళ్ళు అందుకు అంగీకరిస్తారు. అంతలోపల ఎవరో ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపడంతో వాళ్ళు ఇంకా భయభ్రాంతులు గురయ్యి అధికారి రాణి వద్దకు వచ్చి, మేము మగవాళ్ళం, మా గురించి మాకు భయం లేదు, కనీసం మా స్త్రీలకు పిల్లలకు మీ భవంతులో శరణ కల్పించండి అని కోరుకుంటారు. ఒక పక్క రాణి ఫ్రెండ్స్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాగ్దానాలు ఏమీ చేయొద్దు, ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు అని రాణికి సలహా ఇస్తారు. కానీ ఆమె దృఢంగా అంది, మనం యుద్ధం కేవలం ఆంగ్లేయ పురుషులతో మాత్రమే, వారి స్త్రీలు పిల్లలతో కాదు. ఈ విషయంలో నేను నా సైనికులను నిరోధించకపోతే వారికి ఇంకా నేను ఎలా లీడర్ అవుతాను? మహిళలు పిల్లలు మన రక్షలో మన భవంతిలో ఖచ్చితంగా రక్షణ కల్పించబడుతుంది అని జస్ట్ వాగ్దానమే చేయలేదండి. వాగ్దానంతో పాటు ఆమె వస్తువులు కూడా కల్పించింది యుద్ధం అయ్యేదాకా. కానీ నాయకులు లేని సైన్యం ఆంగ్లేయులపై విజయం సాధించింది. తర్వాత ఝాన్సీని కూడా కొలగొట్టడానికి వస్తుంటే ఆమె వారికి కొంత ధనం ఇచ్చి వారు సంతృప్తి అయ్యి ఢిల్లీ దిశగా బయలుదేరి వెళ్ళిపోతారు. సో ఆమె అరాచకం ప్రబలకుండా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుంటారు. రాజ్యభారం స్వీకరించమని ప్రజలంతా ఆమెని ఏకకంఠంతో కోరుతారు. అప్పుడు తిరిగి కోటపై ఝాన్సీ రాజపతాకం రెపరెపలాడుతుంది. సో ఒక పక్క యుద్ధ సన్నాహాలు నడుస్తూ ఉంటాయి, సరికొత్త ఆయుధాలు తయారవుతూ ఉంటాయి, 4-5 రోజులు గడిచాయి. 4-5 రోజులు పూర్తిగా గడవక ముందే ఎంతో కొత్త ప్రమాదం ముంచుకొచ్చింది. ఒక మూల ఝాన్సీలో ఒక మూల ఈ ఝాన్సీని పరిపాలిస్తున్న ఒక బలహీనురాలైన స్త్రీ అని సదాశివరం అనే వ్యక్తి నేనే రాజుని అని తానుగా ప్రకటించుకుంటాడు. రాణి వెంటనే అక్కడికి చేరి ఆ తిరుగుబాటును అణిచివేస్తుంది. ఈలోగా రోజ్ అనే ఆంగ్లేయుడు సైన్యం తీసుకొని ఝాన్సీ చేరుకుంటారు. ఆయుధాలు విడిచిపెట్టి మిత్రులతో సహా బయటకు వచ్చి తను కలుసుకోమని రోజ్ అనే ఆయన లక్ష్మీబాయికి సందేశం పంపిస్తారు. కానీ రాణి అందుకు ఒప్పుకుంటుందా? తిరస్కరించింది. తాను ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా సైన్యంతోనే వెళ్తానని సమాధానం ఇచ్చింది. 1957 జూన్ నుండి 58 మార్చి వరకు 10 మాసాలు దాదాపు ఒక 10 మంత్స్ ఝాన్సీ రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో అనేక మార్పులు తెచ్చింది. ఖజానా తిరిగి ధనంతో నిండింది, సైన్యం సువ్యస్థితంగా రూపొందింది, పురుష సైన్యంతో సమానంగా స్త్రీ సైన్యం కూడా ఆమె ఏర్పాటు చేసింది. ఆమె ఫిరంగుల పేర్లు వింటే గర్జన, భవానీ శంకర్, విద్యులత ఇలాంటి ఫిరంగులు పెట్టి ఫిరంగి దళాలను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిరంగిని మహిళలు కూడా పేలుస్తూ ఉండేవాళ్ళు. పాత ఆయుధాలకు పదును పెట్టారు, కొత్త ఆయుధాలు తయారు చేశారు. ఆ రోజుల్లో ఆ ఝాన్సీ రాజ్యంలో ఏ ఇంట్లో చూసినా యుద్ధంకి తయారవుతూ ఉండడమే కనిపించేది. అన్నీ మహారాణి మార్గదర్శనంలోనే జరిగేవి. అలాగా 1958లో మార్చి 23లోగా ఝాన్సీపై యుద్ధం ప్రకటించారు. ఎవరు? రోజ్. 10-12 రోజుల వరకు చిన్న రాజ్యమైన ఝాన్సీ గెలుపోటల మధ్య ఊగిసలాడుతూ వచ్చేది. ఒక పక్క విజయం లభిస్తే మరొక చోట పరాజయం. అనేక మంది సమర్థులైన సర్దారులు ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తు బయట నుంచి ఏ విధమైన సహాయం లేదు. ఇక ఆంగ్లేయుల సైన్యం విజృంభించి ఝాన్సీ రాజ్యంలో ప్రవేశించడానికి వచ్చేసింది. ఝాన్సీ రాజ్యంలో ప్రవేశించి అందరినీ సర్దారులను చంపేస్తున్నందుతో రాణే స్వయంగా ఆయుధాలు చేపట్టింది. పురుష వేదం ధరించి అపర దుర్గాదేవిరా ఎక్కడ ఆమె ప్రత్యక్షమైతే అక్కడ ఆంగ్లేయులు వాళ్ళ సైన్యం పలాయనం చిత్తగించేవాళ్ళు. అలాగా ఝాన్సీ రాజ్యంలోని మహిళల సైన్యం పురుషులతో సమానంగా వారు సాగించిన పోరు, వీరోచిత పోరాటం చూసి స్వయంగా ఆయన సర్రోజు ఆశ్చర్యశక్తులవుతాడు. నెమ్మదిగా పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడం రాణి గమనించింది. వెంటనే తన దర్బార్ను సమావేశపరిచి, ఏం చేద్దాం, మన దగ్గర 5,500 సైన్యం ఉన్నారు, కోట కూడా సురక్షితంగా లేదు, మనం వెంటనే ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి ఆమె కొద్ది మంది యోధులను వెంట తీసుకొని సైనికులను చీల్చుకుంటూ ఝాన్సీ నుంచి బయటకు దూసుకుపోయింది. ఆమెను వెంబడించాడు ఒక అధికారి. అతడు గాయపడి వెనక్కి వెళ్ళిపోవడం, రాణి గుర్రం కూడా గాయపడి ఆ ఘర్షణలో మరణించింది. అయినప్పటికీ రాణి ఏమీ చెల్లించలేదు. అక్కడి నుంచి తాత్య తోపేరావు సాహెబ్ను కలుసుకుంది. ఈ కాల్పి కొంతమంది ఈమె మరణంపై కూడా విభిన్న వాదనలు ఉన్నాయి. కొంతమంది బుల్లెట్ గాయానికి చనిపోయారని, కొంతమంది ఆమె ఈ తోటాల వాటికి బలైపోయారని అంటారు. కానీ ఈమె ఇప్పుడు చనిపోలేదండి. దీని తర్వాత ఆమె మళ్ళీ తన సైన్యాన్ని సమీకరించిన ఆరంభించింది. అక్కడ కల్పీలో మిగతా వాళ్ళతో చేరి రావు సాహెబ్ తాచేతోపి వీళ్ళందరూ కలిసి గ్వాలియర్లో అక్కడ గ్వాలియర్ రాజుతో సమావేశమే. అక్కడ గ్వాలియర్ రాజు ద్వారా ఆంగ్లేయులను ఎదిరించి పోరాడి అక్కడ గ్వాలియర్ని వశం చేసుకుంటారు. కానీ వశం చేసుకున్న తర్వాత, గ్వాలియర్లో వశం చేసుకున్న తర్వాత ఆమె గ్వాలియర్ రాజుకు చాలా క్లియర్గా చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఆంగ్లేయులను మనల్ని చరణవేడుతున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా మన మీద మళ్ళీ దాడి చేస్తారు అని. కానీ ఆ రాజు మూర్ఖత్వం వినకుండా వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఈ హెచ్చరికను వాళ్ళేం ఖాతరు చేయకుండా ఆనందాల్లో మునిగి ఆడుతూ ఉంటారు. ఆమె కొన్ని గ్వాలియర్ కోటలో కొన్ని మార్పులు కూడా సూచిస్తుంది, కానీ అవి ఎవరు పట్టించుకోరు. సో మళ్ళీ 58 జూన్ 17 యుద్ధం తిరిగి ప్రారంభమవుద్ది. మళ్ళీ రాణి యుద్ధానికి సిద్ధమై యుద్ధంలోకి వెళ్తుంది. గ్వాలియర్ నుండి పారిపోయి ఆగ్రాలో బ్రిటిష్ వారిని సంరక్షించిన సింధియాను వెంట పెట్టుకుని గ్వాలియర్కి వచ్చేస్తాడు ఆయన. సో ఇలాంటి కుటిల పన్నాగం వల్ల మేము మీకు మీ రాజ్యాన్ని తిరిగి చేయిస్తాము, కాబట్టి మనం గ్వాలియర్లో వీళ్ళందరి మీద గెలవాలి అని జయాజీరావు సింధియా అని అడగడం, ఆయన దానికి ఎస్ అనడం. సో అప్పటికి కానీ అప్పటికి కూడా వీళ్ళు గ్వాలియర్లో మత్తులోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కొంచెం తేరుకొని సిగ్గుపడి రాణిని కలవడానికి పంపిస్తే రాణి మళ్ళీ ఒక వ్యూహం సిద్ధం చేస్తారు. సిద్ధం చేసి తక్కువగా ఉన్నప్పటికీ ఆ రోజు ఆంగ్లేయ సైన్యం భారీగా దెబ్బతింటుంది. వీరందరూ కూడా ధైర్యంగా యుద్ధంలో దిగి పోరాడడంతో 18 పక్క రోజు యుద్ధ వీరులు మళ్ళీ ఉదయాన్నే యుద్ధం ప్రకటిస్తారు. అందరూ కొంతమంది సైనికులు లొంగిపోయి జయాజీరావు పక్షాన ఆంగ్లేయుల పక్షాన చేరతారు. ఆఖరికి రాణి లక్ష్మీబాయి ఇంకా చివరి రోజేమో అనిపిస్తుంది, ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుణ్ణి జీవితాన్ని అందరి జీవితాల కంటే నా జీవితం కంటే విలువైనదిగా పరిగణించాలి, అతన్ని అలా తయారు చేయాలి, జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి అని తన తోటి వారికి చెబుతుంది. సో రోజు వద్ద ఆంగ్లేయుల వద్ద సైనికులు అధికంగా ఉండడంతో వారు ఈ యుద్ధాన్ని ఫిరంగుల్ని అందరినీ చేతిలో తీసుకొని యుద్ధాన్ని దాదాపు యుద్ధంతో ఈ యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకునే స్థితికి వస్తారు. ఇంకా రాణికి తప్పించుకోవడం మినహా వేరే మార్గం లేకుండా పోతుంది. గుర్రపు కళ్యాణిని నోట పట్టుకొని రెండు చేతులతో కత్తులు తీసుకుని ఆమె ముందుకు దూకింది. కొందరు పఠాన్లు, సర్దారులు, రామచంద్రరావు దేశముఖ్, రఘునాథ్ సింగ్ వీళ్ళందరూ ఆమె వెంట బయలు. కానీ ఆంగ్లేయుల సైన్యాన్ని చుట్టుముడుతుంది, రక్తపు టేరులై ప్రవహిస్తున్నాయి. ఒక పక్క సూర్యుడు అస్తమిస్తున్నారు, మరోపక్క రాణికి చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళని రాణి ఒకడు బల్లెం విసురుతారు. అది బల్లెం కడుపులు ఛాతీకి గురిపెట్టి విసిరిన బల్లెం బలంగా గుచ్చుకొని రక్తసిక్తం అవుతున్నా సరే ఆమె యుద్ధాన్ని వదలకుండా ఒకరు కాల్చిన బుల్లెట్ కుడి భుజంలో దిగుతుంది. అయినా సరే ఆమె యుద్ధం చేస్తూనే అక్కడి నుంచి గుర్రం కూడా రాణికి సహకరించలేకపోతుంది. ఒక చెయ్యి పని చేయకుండా పోతుంది. ఒళ్ళంతా గాయాలు, కళ్ళు బయలుగమ్ముతున్నాయి. ఆమె దురవస్థను చూసి ఆమె అంగరక్షకుడు కూడా ఏడుస్తాడు అనమాట. అప్పుడు ఆమె వెంట ఉన్న రఘునాథ్ సింహ, రామచంద్రరావులు ఎలాగోలాగా అక్కడి నుంచి సమీపంలో ఉన్న బాబా గంగాదాస్ ఆశ్రమానికి తీసుకెళ్లడం, ఆమె కొన్ని చివరి క్షణాలు చివరి క్షణాలలో తమ బిడ్డను బాగా చూసుకోమని చెప్పి తర్వాత తన ప్రాణాన్ని చైతన్య ఆమె శరీరం పూర్తిగా కోల్పోతుంది. అలాగా ఆమె చనిపోయే ముందు కూడా, ఓ కృష్ణ నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను అనేది ఆమె చివరి మాటలుగా మనం చెప్పుకోవచ్చు. వెలుతురుకు అంతం లేదు, ప్రతి కణంలోనూ అది దాగి ఉంటుంది, తగిన సమయంలో అది మరీ ప్రకాశిస్తుంది అని చెప్పినట్టుగా రాణి ఉపాధి శరీరాన్ని అక్కడే అగ్నిజ్వాలకి ఆహుతి చేసేస్తారు. కానీ రాణి లక్ష్మీబాయి ఝాన్సీరాణిగా పేరొందిన మన మణికర్ణిక అలియా ఝాన్సీరాణి లక్ష్మీబాయి కేవలం భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చింది. ఆమెది పవిత్ర జీవితం, పరిపూర్ణ నారీత్వం, సాహసం, అమర దేశభక్తి, బలిదానాలు ఇవన్నీ కలిపిన జీవితగాదే ఆమె జీవితం. ఆమె స్త్రీయే కానీ ఆమెలో సింహంతో సమానమైన తేజస్సు నిండి ఉండేది. రాజకీయాల్లో కూడా మామూలు విషయం, రాజకీయాలను కూడా ఆమె చాలా దిట్ట. మామూలు సమయాల్లో ఆమె అందరూ స్త్రీ లాంటిది, అయితే ఆయుధం చేతబోని యుద్ధ రంగంలో అడుగు పెట్టిందంటే మాత్రం అపరికాళికామూర్తి లాగా ఉండేది. వయసు తక్కువైనా సరే ముందు చూపులో దృఢ నిర్ణయాల్లో ఆమె పరిపక్వత చాలా స్పష్టంగా ఉండేది. అలాగా లక్ష్మీబాయి 1858 జూన్ 28 దాకా, అంటే కొంతమంది 1835 పుట్టారని కొంతమంది చరిత్రకారులు 28 పుట్టారు, దాదాపు అంటే 22 నుంచి 28 సంవత్సరాల జీవించింది ఆమె. జస్ట్ ఒక 28 ఇయర్స్లోనే ఆమె కొన్ని తరాలకు కావాల్సిన స్ఫూర్తిని నింపింది. 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామంలో మొదటి నిలబడిన మొదటి వ్యక్తి మహిళ ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి. గాఢాంధకారంలో ఉన్న మన జీవనంలో ఒక మెరుపులా ప్రకాశించి మాయమైంది ఆమె. రాణితో అనేక సార్లు యుద్ధంలో ఓడిపోయిన రోజు ఏమంటాడంటే, విప్లవకారులందరిలో అత్యంత సాహతి, అందరికంటే గొప్ప సేనాపతి రాణి లక్ష్మీబాయి అంటారు. సో ఆమె ఏ యుద్ధానికి బయలుదేరినా హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆమె సైన్యంలో ఉండేవాళ్ళు. మతాల విషయంలో ఎప్పుడూ ఆమె సహిష్ణుత కలిగి ఉండేది, అన్ని మతాలని ఆమె ఆదరించేది, అన్ని మతాలు ఒకటే అనేది. సో ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల ఝాన్సీ లక్ష్మీబాయి చిన్న వయసు 28 సంవత్సరాల వయసులోనే తన బుద్ధి కుశలత, శౌర్య సాహసాలు, కార్యకౌశలం ద్వారా చరిత్ర పటల్లో అమరరాలే నిలిచిపోయిన ఒక వీరాంగన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. నేటికి ఎంతోమంది భారతీయుల హృదయాల్లోనే కాదు ప్రపంచంలో ప్రేరణను ప్రజ్వలింపజేసేది ఆమె జీవిత చరిత్ర. ఆంగ్లేయుల సింహాసనాలను అల్లల్లాడించిన పరాక్రమం, దేశభక్తి కలబోసిన రూపం, జీవితం ఆమెది. ఈనాటి ఈ ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఎంతోమంది జీవితాలలో ప్రేరణ నింపడమే కాదు, ముఖ్యంగా మహిళల్లో ప్రతి ఒక్కరిని ఆమెతో పోల్చడం, సమున్నతమైన స్థానం ఇవ్వడమే. సో మరిన్ని విషయాలు, మరిన్ని జీవిత చరిత్రలతో స్ఫూర్తి పొందే స్ఫూర్తి కార్యక్రమంలో రేపు కలుసుకుందాం. రేపటిదాకా హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే అహెడ్. బై బై.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే శ్రీనివాస్ గారి స్ఫూర్తి కార్యక్రమం ఆగస్టు 21 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.